వచ్చినటువంటి కోవిడ్ ప్రారంభమైనటువంటి సమయంలో నేను ఈ యొక్క గ్రూప్లో జాయిన్ కావడం జరిగింది. యాక్చువల్గా నాకు కానీ ఈ గ్రూప్కి ఏం సంబంధం లేదు, అంతకుముందు తెలియదు నాకు. మా కజిన్ ఉంటాడు డాక్టర్ రవి అని, కూకట్పల్లిలో. ఆయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన నాకు నన్ను నాకు ఈ యొక్క గ్రూప్ విషయమైనటువంటి అంటే ఇంట్రొడక్షన్ ఇచ్చి, ఆయన నేను జాయిన్ చేస్తున్నాను అన్న, ఇందులో జాయిన్ కానీ నన్ను జాయిన్ చేశారు. చాలాసార్లు అంటే ఇందులో ఉన్నటువంటి గ్రూప్లో ఉన్న మెసేజెస్ అవి నేను అబ్జర్వ్ చేస్తుంటాను, ఫాలో చేస్తూ ఉంటాను. మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో మరి ఈ విధంగా మంచి విశ్వాసులు ప్రార్థన మరి పూర్వకంగా మరి ఈ యొక్క గ్రూప్లో ఉండి వారు చేస్తున్న పరిచర్యను బట్టి నేను అనేక సార్లు ఆశ్చర్యపోయేవాడిని.
బ్రదర్ ప్రైజ్ లో రండి,
బ్రదర్ ప్రైజ్ లో రండి.
కొంచెం వాయిస్
హలో ఉందా? ఓకే, ఇప్పుడు ఇంకా నేను ఐఎమ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు ద ఫోన్, దగ్గరలో ఉన్నాను ఇప్పుడు.
ఇయర్ ఫోన్స్
లేదండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు. నో హలో, ఇప్పుడు ఓకేనండి?
ఓకే ఓకే బ్రదర్, ఓకే బ్రదర్.
యా, అయితే అంటే బ్రదర్ మహేష్ గారు అంటే ఆయన చేస్తున్న పరిచయం నేను అంటే నేను ఫోన్ ద్వారా ఈ యొక్క గ్రూప్లో చూస్తూ ఉండేవాడిని. నాకు అనిపించేది అంటే డిపార్ట్మెంట్లో ఒక సీనియర్ పొజిషన్లో ఉండి ఈ విధంగా మరి పరిచర్లో పాల్పొందుతుంటే, నేను మామూలుగా సివిల్ జాబ్లో ఉన్నాను, మరి నేనెంత పరిచర్ చేయాలి, దేవుని కొరకు ఏ విధంగా ప్రయాసపడాలి అనేటువంటి ఆ యొక్క ప్రశ్న నాలో తలెత్తేది రెగ్యులర్గా. ఐఎమ్ సో హ్యాపీ దట్ మీరందరు కలిసి విధంగా మరి సేవ చేస్తున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను. సరే, నా సాక్ష్యంలోనికి, నా బ్యాక్గ్రౌండ్లోనికి వెళ్తాను. నేను పుట్టి పెరిగిందంతా కూడా అంబర్పేట్ హైదరాబాద్లోనే పుట్టాను. మా నాన్నగారి పేరు ముప్పిడి జార్జ్. ఆయన హైదరాబాద్కి అంటే సెటిల్ కావడానికి ఆంధ్ర నుండి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు 1950s. అప్పుడు ఆ టైంలో నాన్నగారు హైదరాబాద్ వచ్చి ఇక్కడ హైదరాబాద్లో సెటిల్ అయ్యారు. నాకు 5 అక్కలు ఒక చెల్లి, మేము అందరం కూడా హైదరాబాద్లోనే పుట్టాము. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్లో అంబర్పేటలో ఉన్నప్పుడు మా నాన్నగారు మరి హెబ్రోన్ ఫెలోషిప్కి మరి వెళ్ళేవారు. అంటే వాళ్ళు యాక్చువల్గా అక్కడ లూథరన్ చర్చికి అంటే వాళ్ళ చిన్న ప్రాయంలో వెళ్ళేవారు, కానీ వారి తల్లిదండ్రులు కోల్పోవడం బట్టి వాళ్ళు హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చూసుకొని ఇక్కడ సెటిల్ కావడానికి ప్రయత్నం చేశారు. ఈ ప్రక్రియలో వారికి హెబ్రోన్ సహవాసం పరిచయం అయ్యి నాన్నగారు బ్రదర్ భక్సింగ్ గారితో కలిసి పనిచేసేవారు. ఆ దినాల్లో ఆయన ఉద్యోగం చేసుకునేవారు గవర్నమెంట్లో డైరెక్టరేట్ ఆఫ్ షుగర్స్లో డైరెక్టర్గా రిటైర్ అయ్యారు మా నాన్నగారు. మేము మొత్తము 7 పిల్లలము, చెప్పాను కదా 5 అక్కలు ఒక చెల్లి, నేను ఇంట్లో నంబర్ 7. నేను చిన్నగా ఉన్నప్పుడు మా యొక్క ఇంట్లోనే అంటే మందిరం జరిగేది. అంటే ప్రతి ఆదివారము మా ఇంట్లో కూడిక జరిగేది. మా నాన్నగారు ఇక్కడ ఉండి సువార్తను ప్రారంభించారు ఈ యొక్క ప్రాంతంలో, అంబర్పేట్ ప్రాంతంలో. ఆ దినాల్లో దగ్గర దగ్గర ఒక 15-20 మంది వచ్చి ప్రతి ఆదివారం మా ఇంట్లో కూడుకునేవారు. కొన్నిసార్లు హెబ్రోన్ నుంచి ఎవరన్నా వచ్చేవాళ్ళు వాక్య పరిచర్య చేయడానికి, లేకపోతే నాన్నగారు ఆ యొక్క పరిచర్యలో సహాయపడుతూ వచ్చేవారు. చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు ఎంతో భయభక్తులతో దేవుని యొక్క వాక్యంలో మమ్మల్ని 7 పెంచుతూ వచ్చారు. అంటే మా ఇంట్లోనే సండే స్కూల్ కూడా అయ్యేది. సండే స్కూల్లో కానివ్వండి, బయట చదువులో కానివ్వండి, అన్నిట్లో చాలా ముందుగా ఉండేవాడిని. సండే స్కూల్లో నేను నేర్చుకున్న వాక్యాలు కానీ ఎవరు కూడా అంటే నా యొక్క గ్రూప్లో కానీ మా యొక్క ఆల్మోస్ట్ మా సండే స్కూల్లో ప్రతి వారము నాకు బహుమానం వచ్చేది నేను నేర్చుకున్నటువంటి వాక్యాలని బట్టి. సో నేను ఎంతో మరి భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా నేను సండే స్కూల్లో ఎదుగుతూ వచ్చేవాడిని. కానీ ఒక విషయం మాత్రం తప్పకుండా చిన్నప్పటి నుంచే అంటే వాక్యం అర్థం చేసుకున్నటువంటి సమయం నుండే ఒక తప్పకుండా హృదయంలో ఒక ఫీలింగ్ ఏంటా అంటే నేను తప్పకుండా నేను పాపినేను. ఎందుకంటే నేను నా తల్లిదండ్రులకు తెలియకుండా అనేకమైనటువంటి అంటే అబద్ధాలు మరి ఇవన్నీ కూడా చిన్న ప్రాయంలో మరి చేస్తూ ఉండేవాడిని. అయితే ఇవన్నీ కూడా ప్రతి అంటే నేను వాక్యం చేత ఎప్పుడైతే సండే స్కూల్లో నా క్లాస్లో కానివ్వండి మా జనరల్ క్లాస్లో కానివ్వండి వాక్యం చేత నన్ను మరి హెచ్చరిస్తూ వచ్చేవాళ్ళు నా హృదయంలో దేవుడు పనిచేస్తూ వచ్చాడు. అంటే నేను పాపిని అనేటువంటి ఆ యొక్క విషయాన్ని పదే పదే దేవుడు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కానీ నేను ఎప్పుడు కూడా అంటే ఏమనుకునేవాడిని అంటే నేను మా తల్లిదండ్రులు దేవు యేసుప్రభు నమ్ముకున్నారు కాబట్టి నేను మంచి వ్యక్తిగానే ఉన్నాను మరి బయటకైతే ఎవరికేం తెలియదు. మా తల్లిదండ్రులకు కూడా నేను అంటే చిన్న ప్రాయంలో చేసేటువంటి తప్పులు ఏవే కానీ అవి ఎవరికి తెలియదు కదా అనేటువంటి ఆలోచనలో ఉండేవాడిని. కానీ ఒకటి మాత్రం నేను నేను ఒక పాపిని నేను రక్షింపబడాలి నేను దేవుని యొక్క మార్గంలోనికి వెళ్ళాలి అనేటువంటి ఆ యొక్క తలంపు నాలో ప్రతిసారి నాలో మెదిలేది. ఈ విధంగా నేను సండే స్కూల్లో రెగ్యులర్గా ఉండేవాడిని. ఎందుకంటే మా ఇంట్లోనే సండే స్కూల్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఆదివారం కూడా నేను సండే స్కూల్లో పాల్గొనేవాడిని. ఇంకా మా ఇంట్లోనే మందిరం జరిగేది కాబట్టి సండే స్కూల్ అయిపోయిన తర్వాత మామూలు ఆదివారం ఆరాధన కూడా జరిగేది. ఇంకా ఆదివారం వచ్చిందంటే ఆ దినమంతా కూడా ఎంతో బిజీగా ఉండేటువంటి వాళ్ళం కుటుంబంగా. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వచ్చే అంటే ఈ యొక్క కొడుకు వచ్చే వాళ్ళందరూ ఉండేవాళ్ళు. తర్వాత ప్రతి వారము మరి ఎవరైతే వాక్యపరిచయం చేయడానికి వస్తారో వాళ్ళందరూ కూడా ఆ యొక్క బ్రదర్ కానివ్వండి ఎవరైనా ఫ్యామిలీ వస్తే ఆ దినం ఇంకా మాతో నుండి మాతోనే భోజనం చేసుకొని సాయంకాలం అలా వెళ్తుండేవారు. సో ఇదంతా కూడా ఒక రొటీన్గా జరుగుతుండి వచ్చేది ప్రతి దినం ప్రతి ఆదివారం కూడా నా యొక్క జీవితంలో. అయితే ఒక దినం ఒక రోజు నేను సండే క్లాస్లో అంటే ఆ రోజు ఇండివిజువల్ క్లాసెస్ అయిపోయినాయి సుమారుగా నేను అప్పుడు ఐ థింక్ ఐ వాజ్ ఇన్ సమ్ సిక్స్త్ క్లాస్ ఆర్ సెవెంత్ క్లాస్లో ఉన్నాను ఆ దినాల్లో. ఆ రోజు జనరల్ క్లాస్లో అందరు కూర్చున్నప్పుడు మా అమ్మ ఆ రోజు సండే క్లాస్ తీసుకుంటా ఉంది. ఆ రోజు ఆ యొక్క క్లోజింగ్ లెసన్ మా అమ్మ చెప్తా ఉన్నారు. ఆ దినం ఏం చెప్తూ వచ్చారంటే యోహాన్ సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాక ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు అని ఈ యొక్క కండత వాక్యాన్ని నేర్పించి మాకు పిల్లలు మీకు ఒక కథ చెప్తాను వినండి ఈరోజు జాగ్రత్తగా అని మా అమ్మ లెసన్ చెప్పడం ప్రారంభించింది. ఆ యొక్క లెసన్ చెప్తూ ఆ యొక్క స్టోరీలో ఆ స్టోరీ ఈ విధంగా వెళ్తూ ఉంది. ఏంటంటే ఒక స్త్రీకి ఒక ఆమె విడోగా ఉంది. ఆమెకు ఒక్కగానొక్కడే ఒక కుమారుడు. ఆ యొక్క కుమారుడిని ఆ యొక్క తల్లి బహుగా ప్రేమించేది. ఎంతగా ప్రేమించిందంటే ఈ యొక్క లెసన్ మీకు చెప్తున్నప్పుడు మీకు చివరిలో అర్థమవుతుంది పిల్లలు అని చెప్పి మా అమ్మ ఈ యొక్క కథని ప్రారంభించింది. వాక్యం నేర్చుకున్నాము మేము కంఠపు వాక్యాన్ని అయితే నేర్చుకున్నాను. వెంటనే అక్కడ కంఠపు వాక్యం కూడా చెప్పేశాను. కానీ ఏం జరగబోతుందో నాకు తెలియదు. అయితే ఈ యొక్క లెసన్ మా చాలా జాగ్రత్తగా వినేవాడిని. అమ్మ ప్రారంభించి చెప్పింది. ఈ యొక్క విధవరాలు చాలా ఇబ్బందుల్లో ఉండేది కానీ తన యొక్క కుమారుణ్ణి మాత్రం ఎంతో ప్రయాస చేసి ఎంతో ప్రేమించి వాడిని పెద్దగా చెయ్యాలి వాడిని బాగా చదివించాలి అని ఆ యొక్క గ్రామం అవతల వేరే గ్రామం ఉంటే పెద్ద గ్రామం ఉంటే అక్కడికి పంపించి వాడికి చదువు నేర్పించింది. కానీ వీడు చదువు నేర్చుకుంటూ చదువుకుంటూ చాలా చెడు సహవాసాన్ని కలిగి జీవించేవాడు. వీడు చెడు సహవాసం కూడా అంటే ఆ యొక్క చెడు సహవాసం ఎంతవరకు దారితీసిందంటే, ఒక దినం వచ్చింది వాడు ఒక హత్య చేయవలసినటువంటి ఆ యొక్క ప్రక్రియలో వాడు హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత ఒక దినము పోలీస్ వాళ్ళు వచ్చారు, వీడిని తీసుకొని వెళ్ళి జైల్లో వేసేసారు. ఈ యొక్క తల్లి వెళ్ళి ఆ యొక్క జైల్లో చాలాసేపు ఆ యొక్క సూపరింటెండెంట్ని పాదేయపడింది, అయ్యా వాడిని వదిలేయండి, నా కుమారుడు వాడిని తప్పయింది, వాడు ఒకవేళ మీరు వాడిని శిక్షించాలనుకుంటే వాడి బదులు నన్ను శిక్షించండి, నేను జైల్లో ఉంటాను, వాడిని పంపించేయండి అని ఆ యొక్క జైలర్కి వెళ్ళి ఆ యొక్క అధికారికి ఆమె విన్నవించుకుంది. విన్నవించుకుంటే ఆ యొక్క జైలర్ చెప్పాడు, అమ్మా వీడు తప్పు చేశాడు కాబట్టి శిక్ష వాడే భరించాలి, నువ్వు దయచేసి నువ్వు వెళ్ళిపో ఇక్కడ ఉండకు అని ఆమెను మందలించి పంపించేవాడు. కానీ ఈ యొక్క స్త్రీ ప్రతి దినము ఈ యొక్క మరి ఆమె ప్రతి దినము వెళ్ళి ఆ యొక్క అధికారిని భేదించేది, అయ్యా నా కుమారుని వదిలిపెట్టేయండి, వాడి బదులు నన్ను ఆ యొక్క జైల్లో పెట్టండి, వాడిని వదిలేయండి, వాడు మారిపోయే వాడు మారతాడు నా యొక్క అంటే వాడి కొరకు నేను వాడి చిన్న ప్రయాణం నుండి ప్రార్థిస్తూ వచ్చాను, వాడు దేవుని భక్తిలో ఉండాలని, కానీ వాడు ఈ విధంగా తయారయ్యాడు కాబట్టి వాడిని క్షమించి వాడి బదులు నన్ను ఆ యొక్క స్థానంలో పెట్టండి అని ప్రాధేయపడుతూ ఉండేది. కొన్ని మాసాలు గడిచిపోయింది. ఒకరోజు ఆ యొక్క అధికారి ఈమె భయంకరంగా నన్ను ప్రతి దినము లేకపోతే ఇన్నిసార్లు వచ్చి ఈమె విసిగిస్తుంది కాబట్టి ఈమె మళ్ళీ తిరిగి ఇంకొకసారి రాకుండా ఈమెకి ఒక పని చెప్తాము అని ఈమెకు ఒక పని చేసినట్లయితే ఈ స్త్రీ నా దగ్గరికి ఇంకా రాదు అని ఆయన ఏం చేశాడంటే, ఆ అధికారి సరే అమ్మా నీ కుమారుని వదిలేస్తాను ఆన్ వన్ కండిషన్. ఏంటా అంటే ఈ ఆయన బయటికి తీసుకెళ్ళాడు, తీసుకెళ్ళి ఒక పొలం చూపించాడు. అదంతా ఒక వరి పొలం, చాలా పెద్దగా ఉంది ఆ పొలం, కొన్ని ఎకరాలు ఉంది. ఆయన ఏం చెప్పాడంటే, ఎట్లన్నా ఈ యొక్క స్త్రీ అంటే మళ్ళీ తిరిగి నా దగ్గర రాకుండా ఈ యొక్క పని చెప్పి ఆమె ఈ పనిలో ఒకవేళ ఓడిపోయినట్లయితే ఈ యొక్క స్త్రీ నా దగ్గరికి తిరిగి రాదు అని అనుకొని ఏం చేశారంటే, అమ్మా నీ టార్గెట్ ఏంటా అంటే ఈ యొక్క పొలం ఎంతైతే కనపడుతుందో, ఈ యొక్క వరి ఎంత దూరం అయితే ఉందో, ఇది ఆల్రెడీ వరి అంతా కూడా పండిపోయింది, దీన్ని మొత్తం నువ్వు కొయ్యాలి. కండిషన్ ఏంటా అంటే సూర్యుడు ఉదయించినప్పుడు ప్రారంభించుకోవచ్చు, కానీ ఈ యొక్క పొలం అంతటిని కూడా సూర్యుడు అస్తమయం కాకముందు నువ్వు దీన్ని ఈ యొక్క పొలాన్ని కోసిపెట్టాలి. ఒకవేళ అదిగిన జరిగితే నీ కుమారుని నేను వదిలేస్తాను. ఎందుకంటే ఈయన ఈ అధికారికి తెలుసు ఇంత పెద్ద పొలాన్ని ఒక స్త్రీ అంటే ఉదయం నుండి సాయంకాలం వరకు ఇన్ని ఎకరాల పొలాలు కొయ్యలేరు, వరిని కొయ్యలేరు అనేటువంటి ఆ యొక్క మరి విశ్వాసంతో ఆ యొక్క అధికారి ఏం చేశాడంటే ఆ యొక్క మరి ఈ యొక్క టాస్క్ని ఇచ్చాడు. ఆమె అంటే అసలు ముందు వెనకాల ఏం ఆలోచించకుండా ఆ యొక్క స్త్రీ తన యొక్క కుమారుణ్ణి ప్రేమించింది కాబట్టి ఆ యొక్క పనికి ఆ స్త్రీ ఒప్పుకుంది. ఒప్పుకొని తెల్లారే ఉదయాన్నే సూర్యుడు ఉదయించగానే ఆ యొక్క పొలంలోకి వచ్చింది. ఆమె కొడవలిని తీసుకుంది, ఆ యొక్క పొలాన్ని ఆ యొక్క వరిని కోయడం ప్రారంభించింది. మధ్యాహ్నం అయిపోయింది, భయంకరమైన ఎండ ఉంది. ఆ యొక్క స్త్రీ ఆ యొక్క తల్లి ఆ యొక్క విధవరాలు ఆ యొక్క పొలాన్ని కోసింది. చాలా ఇంకా చాలా అంటే ఏరియా కనిపిస్తూ ఉంది ఇంకా కొయ్యవలసింది. ఆమె హృదయంలో ఉన్నటువంటి ఒకటే ఒక ఆశ, ఒకవేళ ఈ యొక్క పొలాన్ని నేను కంప్లీట్ చేసినట్లయితే నా కుమారుడు ఆ యొక్క జైల్లో నుండి బయటకు వస్తాడు, కాబట్టి నేను సమయాన్ని పోనివ్వకుండా నా యొక్క సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటాను, కాబట్టి నాకు ఆకలి అవుతుంది, అయినా సరే నాకు నేను ఈ యొక్క పనిని ముగించకుండా నేను ఉండకూడదు, ఎందుకంటే నా కుమారుడు లేకపోతే జైలు నుంచి బయటికి రాడు అని ఆ యొక్క తల్లి మరి ఆ యొక్క అంటే భోజనం కూడా చేయకుండా ఆమె పని చేస్తూ ఉంది. ఈ విధంగా టైము 2, 3, 4, 5 అయిపోయింది. ఇంకా కానీ ఇంతవరకు కూడా ఆ స్త్రీ కనీసం నీళ్ళు కూడా తాగలేదు. కారణం ఏంటా అంటే తన కుమారుణ్ణి ప్రేమిస్తుంది, తన కుమారుని కొరకు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ యొక్క తల్లి తన యొక్క అంటే మరి ఆకలిని కానీ తన యొక్క దప్పికను కానీ అంటే ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అదేవిధంగా పని కంటిన్యూ చేస్తూ ఉంది. సమయం ఆరైపో వస్తుంది, సూర్యుడు ఆల్మోస్ట్ దిగిపోయాడు, ఇంకా కొన్ని నిమిషాల్లో వెళ్ళిపోతాడు అనుకుంటుంది సూర్యుడు. అయితే ఆమె ఆల్మోస్ట్ చివరికి వచ్చింది, ఎంత పని అయితే చెప్పారు ఆయన ఒక అధికారి, అంత పని ఆల్మోస్ట్ చివరికి వచ్చేసింది. చివరికి వచ్చి ఇంకా కొద్దిగా ఉంది, ఇంతలోకి సూర్యుడు అస్తమబోతున్నాడు. కానీ ఆమె ఉదయాన్ నుండి కనీసము నీళ్ళు కూడా తాగలేనటువంటి పరిస్థితి కాబట్టి ఆమె అక్కడ ఆ చివరి పన కోయబోయి అక్కడ ఆమె తన ప్రాణాన్ని వదిలేసి చనిపోయింది ఆ యొక్క తల్లి. ఈ యొక్క పనిని మరి అప్పచెప్పినటువంటి ఆ యొక్క అధికారి, ఆ జైలు అధికారి సాయంకాలము ఈమె ఎంతవరకు కోసింది అని చూసేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ యొక్క పొలము ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ప్రతిది కూడా ఇంతవరకు అయితే చెప్పాడో అంతవరకు కోసేసింది. సరే ఈయన ఈ ముసలావిడ ఈ యొక్క తల్లి కనిపించేటది ఎక్కడుంది, సరే ఆమె చెప్పిన పని చేసేసింది కాబట్టి ఐ థింక్ ఆయన యొక్క కుమారుని వదలాలి, కానీ ఎక్కడుంది కనిపించట్లేదని ఆయన పొలంలో వెతుక్కుండా వెళ్ళేసరికి ఆ చివరిలో ఆ యొక్క లాస్ట్ ఆ యొక్క ఉన్నటువంటి చివరిగా ఉన్నటువంటి ఆ యొక్క వరిని కోసి ఆ తల్లి అక్కడ పడిపోయి తన ప్రాణాలు విడిచేసింది. ఎందుకంటే అంటే ఆమె ఆకలి కానీ నీళ్లు కానీ ఆహారం కానీ ఏమి తీసుకోలేదు. అప్పుడు ఆ యొక్క అధికారి ఆ యొక్క తల్లి ఆ యొక్క కుమారుని ఎంత ప్రేమించిందో దాన్ని గ్రహించి ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ యొక్క తల్లికి ఆ వాగ్దానం ప్రకారంగా ఆ యొక్క తల్లి శవాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క కుమారుని ముందు పెట్టాడు. పెట్టి, బాబు చూడు, నీ తల్లిని ఎంతగా ప్రేమించిందో, నీ తల్లి నీ కొరకే తన ప్రాణాన్ని పెట్టేసింది ఆమె. నేను ఈ పనిని చెప్పాను, అంత పని ఎవరు చేయలేరు సాధారణంగా ఒక్క మనుషులు. ఆమె అంటే ఈ పని చేయలేదు, తిరిగి నా దగ్గరికి రాకూడదు ఆమె అని అన్నటువంటి ఆ యొక్క ఉపాయంతో నేను విధంగా చేశాను. కానీ ఆమె నిన్ను ప్రేమించింది కాబట్టి నీ కొరకే తన ప్రాణం పెట్టేసింది. ఆమె పెట్టిన ప్రాణాన్ని బట్టి నిన్ను విడుదల చేస్తున్నాను ఈ దినంలో అని ఆ యొక్క కుమారుడికి చెప్పినప్పుడు ఆ యొక్క కుమారుడు అంటే తట్టుకోలేకపోయాడు. నీ యొక్క స్టోరీని చెప్పి మా అమ్మ తిరిగి ఆ యొక్క వచనంకి వచ్చి యోహాన్ సువార్త 3:16 వచ్చి, పిల్లలు మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఆ తల్లి ఏ విధంగా తన ప్రాణం పెట్టిందో యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమించి మనం చేసినటువంటి ప్రతి పాపం కొరకై ఆయన తన ప్రియ కుమారుణ్ణి తనకి మరి ఆ యొక్క మరి ప్రాణంగా తన యొక్క ఆయన యొక్క ప్రాణాన్ని మనందరి నిమిత్తమై ఆయన అర్పించవలసి వచ్చింది. ఈ యొక్క కథ చెప్తున్నప్పుడు నాకు ఎంతో భయం వేసింది. అంటే అంటే నన్ను ఆ యొక్క కుమారుని స్థానంలో నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటా ఉన్నాను. అవే మా తల్లి మా మదర్ ఏం చెప్తా ఉన్నారంటే, చూడండి పిల్లలు, ఆయన ఒక్కడే ఒక కుమారుడు. అంటే ఇట్లా నన్ను చూస్తూ ఉంది మా అమ్మ వాకి లెసన్ చెప్తూ. నాకు అదే అనిపిస్తుంది, నేను కూడా ఒక్కడనే కుమారుణ్ణి, మా అమ్మ ఈ యొక్క స్టోరీ నా కొరకే చెప్తుందా ఏంటి, నేను అంటే పాపం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నటువంటి విషయాలను బట్టి ఈ యొక్క స్టోరీ మా మదర్ నాకే చెప్తున్నారా అనేటువంటి ఆ యొక్క భయంతో మా అమ్మని చూస్తూ ఉన్నాను. ఇంతలోకి ఒక అంటే శుభవార్త చెప్పింది ఏంటంటే, కానీ దేవుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు, ఒకవేళ మీరు ఆయనను అంగీకరించి మీరు నన్ను క్షమించండి, నేను పాపిని, నా హృదయంలోకి యేసుప్రభా నువ్వు రా అని ఒకవేళ ఆయన అడిగినట్లయితే ఈ దినము ఆయన నిన్ను రక్షించుకుంటాడు, నిన్ను ఆయన బిడ్డగా చేసుకుంటాడని ఆమె ముగించి ఆమె ఏం చేసిందంటే, మీరందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను అని అడిగింది. ఎవరన్నా ఒకవేళ ఈ దినంలో నిజంగా మీ హృదయంలో యేసుప్రభా నా హృదయంలోకి రండి, నేను పాపిని, నేను నిజంగా పాపం చేస్తున్నాను, నన్ను క్షమించండి, బిడ్డగా చేసుకున్న ఎవరన్నా ప్రార్థన చేస్తే మీ చేయి చూపించండి అంటే నా యొక్క చేయిని ఎంతో భయంగా మా అమ్మ చూస్తుంది. ఒకవేళ నేను మళ్ళీ తప్పు చేస్తే మా అమ్మ నన్ను ఏమంటుంది, మామ మాట వినకపోతే ఏమంటుంది అనేటువంటి భయంతో, కానీ నాగలేకపోయాను. నేను ప్రార్థన చేసుకున్నాను, నిజంగా ప్రార్థన చేసుకున్నాను కాబట్టి నేను మా అమ్మకి చేయి చూపిస్తా అని నా యొక్క చేయి నెత్తి చూపించాను. సో ఈ విధంగా నేను దేవుడు ఈ యొక్క మరి కథ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ యొక్క మా అమ్మ లెసన్ చెప్తున్నంతసేపు కూడా అంటే నన్ను ఇమాజిన్ చేసుకుంటున్నా, ఆ తల్లికి ఒక్కడే కుమారుడు అంట, నేను కూడా మా అమ్మకు ఒక్కడనే కుమారుడిని. అయితే దేవుడు కూడా నన్ను ఎంతగా ప్రేమించాడు, మరి ఆయన ప్రియకుమారుడు యేసుప్రభు నా కొరకై సిలువలోకి పంపించాడు, ఆయన తన రక్తాన్ని కార్చాడు, నేను చేసినటువంటి పాపాన్ని బట్టి ఆయన పైన శిక్ష పడింది. పిల్లలు మీరందరూ చేస్తున్నటువంటి తప్పులను బట్టి ఒక దినంలో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు శిక్ష పొందాడు. ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి మీరు రక్షింపబోతున్నారు, మీరు రక్షింపబడబోతున్నారు. ఆయనను మీరు అంగీకరించినట్లయితే మీరు ఒక దినం నిత్య జీవంలో యేసు ప్రభుతో మీరు ఉంటారు అని ఈ యొక్క మరి ఈ యొక్క స్టోరీ ద్వారా దేవుడు నాతో మాట్లాడి ఆయన్ని అంటే చిన్న ప్రాయంలో బహుశా ఐ థింక్ 6th క్లాస్లో ఆ టైంలో ఉన్నాను, మరి ఆ ప్రాయంలో నేను యేసు ప్రభుని అంగీకరించడం జరిగింది. ఏదైతే యేసు ప్రభుని అంగీకరించాను కానీ నా హృదయంలో అంటే తిరిగి అంటే కొన్ని దినాలు బాగానే ఉన్నాను. దాని తర్వాత తిరిగి మామూలుగా మళ్ళీ నా క్లాసెస్తో ఫ్రెండ్స్తో నార్మల్గా అంటే జీవితం గడపడం ప్రారంభమైంది. కాకపోతే ఒక అంటే ఆ యొక్క నిశ్చయత మాత్రం నేను రక్షింపబడ్డాను, నేను దేవుని కొరకే జీవించాలి, నేను పవిత్రంగా జీవించాలి, నేను దేవుని సేవలో వాడబడాలి నేను అనేటువంటి ఆ యొక్క నిశ్చయత మాత్రము ఆ యొక్క కోరిక మాత్రం నా హృదయంలో ఉండేది. ఈ విధంగా జరుగుతుండగా నేను 9th క్లాస్కి వచ్చేసాను. 9th క్లాస్లో ఉన్నప్పుడు మా యొక్క మందిరంలో కొన్ని బాప్తిసాలు ఇవ్వడం జరిగినాయి. ఆ సమయంలో బాప్తిసం కొరకైనటువంటి అంటే ఆ యొక్క క్లాసెస్ని మాకు పెట్టారు. అంటే ఎవరు బాప్తిసం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేటువంటి ఆ యొక్క క్లాసెస్ని మాకు అరేంజ్ చేశారు. నాకంటే మా అక్క ఉండేది, నాకంటే పెద్ద అక్క, ఆమె కంటే ముందు ఇంకొక అక్క, అంటే మా యొక్క 4వ అక్క 5వ అక్క ఇద్దరు కూడా వాళ్ళు ఆ సమయంలో బాప్తిసం కొరకై వాళ్ళు వారి పేర్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు నేను కూడా ఆలోచిస్తున్నా, అంటే నేను బాప్తిసం తీసుకోవాలా, నేను యేసు ప్రభుని అంగీకరించాను కదా, కానీ ఒక మనసులో ఒక అంటే ప్రశ్న, నేను నిజంగానే యేసు ప్రభుని అంగీకరించానా, నేను బాప్తిసం తీసుకుంటే నేను ఒకవేళ యేసు ప్రభు కొరకై జీవించగలనా, ఇంకెప్పుడు పాపం చేయకుండా ఉండగలనా అనేటువంటి ఆ యొక్క ప్రశ్న నన్ను వేధిస్తూ ఉండేది. ఆల్మోస్ట్ 2-3 క్లాసెస్ అయిపోయినాయి, అంటే ఆ వారం అంతా కూడా మరి క్లాసెస్ పెట్టారు. ఇంకా ఆదివారము ఉదయాన్నే బాప్తిసాలు ఇస్తారనగా ఇంకా రాత్రి అంటే ఈవినింగ్ కూడా మీటింగ్ ఉండింది శనివారం సాయంకాలం. ఆ యొక్క మీటింగ్ జరుగుతున్నప్పుడు మా అమ్మ వచ్చి నన్ను అడిగింది, నాన్న నువ్వు మరి నువ్వు చాలా కాలం క్రితము నువ్వు యేసుప్రభుని అంగీకరించానని చెప్పావు కదా, మరి నువ్వు బాప్తిసంలో సాక్ష్యం ఇస్తావా, ఎందుకంటే మీ అక్క వాళ్ళు ఇద్దరు తర్వాత నాకంటే కొంచెం సీనియర్గా ఉండేటువంటి వాళ్ళు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ప్రసాద్ అని ఇజ్రాయల్ అని, వాళ్ళిద్దరు కూడా బాప్తిసం కొరకై మరి ఇది ఇచ్చారు, మరి నువ్వు ఆలోచించుకొని నీవు ఒకవేళ నువ్వు నీకు ఇష్టమైతే నువ్వు యేసుప్రభుని అంగీకరించాడు అనేటువంటి ఆ యొక్క నిశ్చయత నీలో ఉంటే నువ్వు బాప్తిసంలో నువ్వు సాక్ష్యం ఇవ్వచ్చున్నానా అని మా మదర్ చెప్పారు. నేను చూస్తున్నా మా డాడీ అక్కడ స్టేజ్ పైన కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అంటే నాలో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న, నేను నిజంగా యేసుప్రభుని అంగీకరించానా, బాప్తిసంలో నేను ఇప్పుడు సాక్ష్యం ఇవ్వాలా వద్దా అనేటువంటి ఒక ప్రశ్నలో ఉన్నాను. మీటింగ్ అంతా అయిపోయింది, అయిపోయినాక అక్కడ కొంతమంది కౌన్సిలర్స్ కూర్చొని ఉన్నారు. ఒక బ్రదర్ దగ్గరికి వెళ్ళాను, అంకుల్ నేను కూడా బాప్తిసం తీసుకోవాలని నాకు కూడా అనిపిస్తుంది అంటే ఆయన అడిగాడు, మరి నువ్వు మార్మన్స్ పొందావా బాబు అన్నారు. అంటే అంకుల్ నేను చిన్నప్పటి నుంచి అయితే నాకు యేసుప్రభు అంటే విశ్వాసము, నేను ఆయన అంగీకరించాను, నేను చాలా కాలం క్రితము మా అమ్మ ఇట్లా వాక్యం చెప్తున్నప్పుడు నేను యేసుప్రభు నా హృదయంలోకి రమ్మన్నాను, నేను అప్పటి నుంచి కూడా నేను దేవుని కొరకై జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను అప్పుడప్పుడు తప్పులు చేస్తున్నాను, అంటే దేవునికి ఇష్టమైన పనులు నేను చేయట్లేదని నాకు తెలుసుకొని, కానీ కాకపోతే నేను యేసుప్రభుని అంగీకరించాను అంకుల్ అంటే అప్పుడు నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఆయన రోమా పత్రిక పదవ అధ్యాయం 9వ వచనం తీసి నాకు చూపించారు. ఇఫ్ యూ కన్ఫెస్ యువర్ ఒకసారి చదువుతాను చూడండి, ఆ యొక్క వచనము రోమా 20 కాస్తా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. ఫర్ ఇఫ్ థౌ షల్ కన్ఫెస్ ద మౌత్ ద జీసస్ ఈజ్ లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ హిస్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రేస్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్ యు షాల్ బి సేవ్డ్. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. బాబు, ఈ రెండు పనులు నువ్వు చేసావా అని ప్రశ్న అడిగాడు. ఏంటి అంకుల్ అని అడిగా. ఆయన చెప్పారు, మొదటిది నువ్వు అంటే యేసు నీ యొక్క ప్రభువు, అంటే ఆయన నీ యొక్క ప్రతి విషయంలో ఆయనను నీ యొక్క కింగ్గా లేకపోతే ఆయన నీ యొక్క రాజుగా నీకున్నాడా, మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, దేవుడు యేసు ప్రభుని మృతుల నుండి లేపి మూడో దినము ఆయన తిరిగి దేవునితో ఉండడనటువంటి యొక్క విషయాన్ని నమ్ముతున్నావా అన్నాడు. అంకుల్ లేదు, నేను ఎప్పటి నుంచి నమ్ముతున్నాను యొక్క విషయం అంటే, ఆయన ఏం చెప్పారంటే, బాబు నువ్వు ఏమాత్రం సందేహపడకుండా నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు అని నాకు నా పేరు ఇచ్చినప్పుడు మా తల్లిదండ్రులు ఎంత సంతోషించారు. ఇంత చిన్న ప్రాణంలో ఆ సమయంలో ఆ రోజుల్లో అంటే నా వయసులో ఉన్నటువంటి అంటే 9th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరు కూడా అంటే వెరీ రేర్ బాప్తిసం తీసుకోవడం అటువంటిది. నేను ఆ దినంలో ఆ యొక్క పేరునిచ్చినప్పుడు మా తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. సో నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు బాప్తిసం తీసుకొని దిస్ ఈజ్ ఇన్ ద ఇయర్ 1986లో నేను బాప్తిసం తీసుకొని నేను అప్పటి నుంచి నేను దేవుని కొరకై జీవిస్తూ ఉన్నాను. అంటే నేను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను చాలా పవిత్రునైపోయి నేను అంటే దేవుని కొరకై ఉంటున్నానని కాదు, కానీ నా యొక్క ప్రతి పతనంలో నేను ఎక్కడైతే తప్పిపోతున్నానో అటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను హెచ్చరిస్తూ నన్ను సరిచేస్తూ మరి తన యొక్క మార్గాల్లోకి పదే పదే తిరిగి ఆయన లాక్కుంటున్నాను. మరి ఆయన మరి పరిచర్లో కూడా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నేను ప్రస్తుతము యాంటియోక్ చర్చ్ అని ఇక్కడ ACTCలో మేము గ్యాదర్ అవుతాము ప్రతి ఆదివారము. మరి అక్కడ నేను మిగతా సహోదరులతో కలిసి నేను వారి మధ్యలో పరిచయం చేస్తూ ఉన్నాను. నేను జాబ్ కూడా చేస్తాను, నాకు ఇద్దరు పిల్లలు. నేను ఉండేది ప్రస్తుతము అంబర్పేటలో రెడ్ బిల్డింగ్ దగ్గర మేము ఉంటాము. మరి నాకు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప ఇప్పుడు ఇంజనీరింగ్ 3rd ఇయర్, బాబు వచ్చేసి ఇంటర్మీడియట్ 1st ఇయర్లో చదువుతున్నాడు. మరి ఈ యొక్క ఉదయకాలాన్నే దేవుడు మరి ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మనల్ని ఆహ్వానించినటువంటి బ్రదర్స్ అందరికీ, ప్రత్యేకంగా బ్రదర్ మహేష్ గారికి ఈ యొక్క అవకాశాన్ని ఇస్తున్న సాక్ష్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్.